ఒకసారి ఒక ఫూరికి ఐడియా రాదు ఎడ్యుకేషనిస్ట్ కి. నేనైతే కొత్త కొత్త విషయాలు కనిపెడతాం, కొత్త కొత్త కనిపెడతాం అంటాడే తప్ప, నువ్వు కనిపెట్టేది ఏముంది, భారతదేశానికి వచ్చి చూడు. ఇప్పుడు మనుషులకు రామాయణం మహాభారతం తెలియటం లేదు, కానీ ఒక తరం కిందకి వెళ్తే అందరికీ తెలుసు రామాయణ మహాభారతం. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు వాళ్ళు? ఫ్యామిలీ యూనిట్, అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చెప్పేవారు ఆ కథలు, ఆ కథలతో ఆ క్యారెక్టర్ డెవలప్ అయ్యేది. ఇంచితే ఎంత ద్వేషాలున్నా ఎంత మనస్సుకు నచ్చకపోయినా కలిసి ఉండగలిగేవారు. ఇప్పుడు మాట్లాడరు, ఒక మాట కూడా మాట్లాడరు. అప్పుడు మేము విడిపోతాం సార్, విడిపోతున్న తప్పేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే బెటర్. ఇంకెట్టి ఇద్దరికీ తెలియదు హౌ టు లివ్. జీవించడం చేత కానప్పుడు దూరంగా ఉండడమే మంచిది, కానీ జీవించడం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జీవించే వాళ్ళ దగ్గరే జీవించేవాళ్ళు. తల్లికి తండ్రికి తాతకి ముత్తాతకి ఆ విలువ ఉండేది. అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు వస్తుందంటే యూ డిజర్వ్ టు స్టే ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. మీరు ఏం చేశారని కుటుంబానికి పెద్దలు తిట్టడం తప్ప, మేము కనీసం అర్థమవుతుంది నా ఇందు చెప్తున్నాను. మన ఇండియన్ స్పిరిచువలిజం అది, ఎవరికి తగిన రోల్స్ వాళ్ళకి ఆటోమేటిక్ గా ఉండేవి రోల్స్, ఆ రోల్స్ వాళ్ళు ఆటోమేటిక్ గా జీవించేసేవారు. ఇప్పుడు ఆ రోల్స్ మళ్లీ మనం రివైవ్ చేయలేము, ఇంపాసిబుల్, అది బ్రేక్ అయిపోయాయి పూర్తిగా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? సైంటిఫిక్ రిలీజియన్ అంటే ఏం చెప్పాలి? మొట్టమొదట కుటుంబంలో ఉన్న రుణానుబంధాలు తెలియాలి, రుణానుబంధాలు పోయాక లింకులు ఉండవని తెలియాలి, లింకులు ఉంచుకోదలుచుకుంటే అనుబంధాలు పెంచుకునే విద్య తెలియాలి, దాన్ని కర్మ సంబంధం అంటాం. ఆ విద్య కర్మ సంబంధం ఎలా డెవలప్ అవుతుంది? వాడు నా బూజం ఫ్రెండ్ అండి అంటాడు ఎవరినో తీసుకొచ్చి, దాన్ని చూడగానే వీడు కళ్ళు ఇంత పెద్ద అయిపోతాయి ఆనందంతో. ఇంట్లో చాలా సీరియస్ గా ఉండేటటువంటి పేరెంట్స్ కూడా ఎందుకు వాడు బూజం ఫ్రెండ్ అయ్యాడు? పదేళ్ల తర్వాత కలిశాడు. ఈ పదేళ్లలో వాడు ఎక్కడున్నారో కూడా తెలియదు. పదేళ్ల తర్వాత వాడు వచ్చాడు, రాగానే నువ్వేమంటున్నావు? ఆనందించేస్తున్నావు. ఏం జరిగింది? దేర్ వాజ్ ఎ సిమిలారిటీ ఆఫ్ ఐడియాస్, అంతే కదా. బూజం ఫ్రెండ్షిప్ కారణం ఏంటి? మరి ఒకే అభిప్రాయాలుగా మనం జీవించగలిగితే మనం బూజం ఫ్రెండ్స్ అయిపోతాంగా. అది ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుందా? సత, స్పిరిచువలిజం ఈజ్ ఎ గ్రేట్ సైన్స్. సైకాలజిస్ట్ కి మించిన సైకాలజిస్ట్, ఎకానమిస్ట్ మించిన ఎకానమీ. మరి దాన్ని ఎలాగో సాయి జీవించి చూపించాడు. ఐదు భాగాలుగా జీవించి చూపించాడు. ఒకటి ద్వారకామాయిలో జీవించాడు. ద్వారకామాయిలో ఒక రాయి మీద కూర్చునేవాడు, అక్కడ కుంపటి ఉంది, అక్కడ ఒక గోడ మీద ఆనుకుని చూస్తూ ఉండేవాడు. అంతేగా ద్వారకామాయిలో అక్కడ ధ్వని ఉంది అంటే దేన్ని ఉపయోగించుకున్నాడు అనమాట? అక్కడ మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకున్నాడు. చేత సాయి యొక్క ద్వారకామాయి అన్నా మీ శరీరంలో ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకుంటే అవుతుంది ద్వారకామాయి. అవునండి, నా శరీరంలో మణిపూరక చక్రం ఉంది అంటే ద్వారకామాయి అవదు. సాయి రానప్పుడు కూడా ఆ మస్జిద్ ఉండేదిగా, ఏమైంది? దాని తర్వాత ఏం చేసేవాడు? ఆల్టర్నేట్ డేస్ వెళ్లేవాడు చావిడీకి, అక్కడ పడుకునేవాడు. అంటే అది ఏమైందనమాట, ఆల్టర్నేట్ డేస్ చావిడీకి వెళ్లి పడుకున్నాడు అంటే, మనం మెలకుగా ఉన్నప్పుడు ఈ ఐదు చక్రాలు పనిచేస్తాయి, పడుకున్నప్పుడు ఆజ్ఞాచక్రము సహస్రారము పనిచేస్తుంది. కానీ ఆజ్ఞాచక్రం గురుస్థానం కనుక, ఆజ్ఞాచక్రంలో గురువు ఉంటాడని మనకు తెలుసు కదా, అని చెప్పి సాయి ఉపయోగించుకునే గురుస్థానం ఆజ్ఞాచక్రం అయినప్పుడు చావిడి ఏమవుతుంది? సహస్రారం అవుతుంది. అంటే మనం చావిడి సహస్రారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు చావిడీలో. మరి అందులో ఆడవాళ్ళని రానివ్వరు సార్, పురుషుల్నే రాణిస్తారు. నిద్రపోయాక స్త్రీ ఏంటి, పురుషుడేంటి? ఉంటున్నా స్త్రీ పురుషుల కదా, నిద్రపోయాక ఉండదు కదా. మరి మగాళ్ళని వెళ్ళిస్తున్నాడు కదా, ఆడవాళ్ళని రానిస్తున్నాడు అంటే నేచర్ లో ప్రకృతి ఈజ్ ఆల్వేస్ సపోజ్ టు బి డౌన్. సృష్టి అంతా కూడా కింద చక్రాలు, సహస్రారం పురుష సూక్తం పురుషుడు అంటాం కనుక పురుషులు మాత్రమే వెళ్ళాలి అంటారు. తెలియకపోతే ఎవడో కూడా కమ్యూనిస్ట్ వచ్చేసి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, అప్పుడు అది సహస్రారంగా పనిచేయదు. లాజిక్ అర్థమవుతుంది కదా. దాని తర్వాత బయటకు వచ్చి దక్షిణాముఖి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండేవాడు. ఆంజనేయుడు వాయుతత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా, అంచేత అది ఏ చక్రం అయిందనమాట? అనాహత చక్రం అయింది. ఆ అనాహత చక్రంలో రెండు విగ్రహాలు ఉంటాయి హృదయంలో, ఒకటేమో పాడిపోయిన ఏంటంటే అతన్ని యాంటీరియర్ ఛాంబర్ పేర్లు నాకు గుర్తురావటం మీకు తెలుసు కదా, రెండు భాగాలు ఉంటాయి దానికి. అందుకని రెండు హనుమంతులు ఉన్నారు అక్కడ. ఇంకక్కడి నుంచి ఇంకాస్త కిందకి వస్తే అనాథ చక్రం నుంచి మణిపూరు చక్రం అంటే ద్వారకామాయం చక్రం కదా, ఇంకాస్త కిందకి వస్తే గురుస్థానం ఆజ్ఞా చక్రం, ఇంకాస్త కిందకి వస్తే లిండివనానికి వస్తాం. లిండివనం స్వాధిష్టానం, నీళ్లు పోసేవాడు పచ్చకుండలతో, ఏ రోజు కుండలు ఆ రోజే అంతే కదా. సాయి చరి చదివారు కదా, అతను ఎవడో కుమ్మరివాడు వస్తే బ్యాక్ చేయను అంటే నీటి ఓటి కుండలు అంటారు ఏమంటారు వాటిని, తడితడిగా ఉన్న కుండలు, దాంతో నీళ్లు పోసేవాడు ఆ రోజుకి కుండలు అవుతుంది హరిది మయాజన్ని చేత. ఆ మొత్తము మానవ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో శుద్ధిలో చెప్పాడు కనుక 60 ఏళ్లు దాన్ని అక్కడ నింపి పెట్టాడు కనుక ఒక యూనివర్సిటీ లాగా రేపు మారుతుందేమో ఈ షచ్చక్కడ సాధించి చెప్పగలం. దాన్ని ఉపయోగించుకునేవాడు ఎవడైనా వచ్చి దాన్ని యూనివర్సిటీ లాగా ఉపయోగించుకోగలిగితే అలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మనం ఏం చేయలేము. మరి విశుద్ధి చక్రం ఎక్కడుంది? వాక్శక్తి. సాయి గురించి చెప్పిన వాళ్లేగా వాక్శక్తి అంటే మహాసపతిలు, లక్ష్మీబాయి షిండేలు, ఇవన్నీ కూడా శుద్ధిలో ఉండేటటువంటి. మూలాధార చక్రం ఎక్కడుంటుంది? సమాధి, భూమిలో ఉంది కదా. చుట మొత్తము ఆ స్థలము అందుకంత గొప్పది. మరి అక్కడికి తెలియకుండా వెళ్ళిన వాళ్ళకి లాభాలు వస్తాయి, ఎందుకు రావు లాభాలు? పవర్ జనరేట్ అవుతున్నప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా అంటుకుంటుంది, తెలిస్తే ఉపయోగించుకోవాలి, తెలియకపోతే ఎంత అవ్వాలో అంత అవుతుంది. ఒక పోటు అంటూ మాత్రం ఉండదు. ఇచ్చేదంటే అఖండ మండలాకారం కనుక మనకి తెలిసినా తెలియకపోయినా ఆయన మన హృదయాల్లో ఉన్నాడు, చేస్తున్నాడు. తెలుసుకుని చేస్తే కొన్ని సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళిపోతాడేమో. క్వశ్చన్ ఏంటంటే, చెప్పింది బాగానే ఉంది సాయి షట్చక్రాలని వీటిని ఎలాగా ఉపయోగించుకున్నాడు అని చెప్తున్నాం. మామూలుగా మనకు కనిపించేది ఏంటి అంటే, సాయి దగ్గరకు వచ్చేవాళ్ళు నమ్మిన వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు లాభాలు పొందారు, మిగతా వాళ్ళకి లాభం రాలేదు. భౌతికంగా షట్చక్రాన్ని ఉపయోగించుకునేటట్టు మనకి ఎక్కడా ఏం కనిపించడం లేదు. కానీ మనం ఉపయోగించుకోవాలి అంటే అలా ఉపయోగించుకోవాలి, అదే కదా క్వశ్చన్. అసలు ఈ షట్చక్రాలు అనేటటువంటి మాట వాడే ముందు కుండల్ని అనేటటువంటి ఒక శక్తి గురించి మనకు అవగాహన రావాలి. కుండల్ని, ప్రాణశక్తి, ఇవి రెండున్నాయి. అసలు యాక్చువల్ గా అది తీసుకొచ్చి పెట్టింది ఇవాళ ఇక్కడ చేద్దాం అనుకున్నది అదే. ఆ ప్రాణశక్తి గురువు గారిది ఏక విభూతి అని చెప్పారు. రెండు శక్తులు ఉన్నాయి అసలు యాక్చువల్ గా, పాజిటివ్ నెగిటివ్ లాగా. భూమి నుంచి వచ్చేటటువంటి శక్తిని కుండల్ని అంటాం, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని ప్రాణశక్తి అంటాం. ఇవి రెండు కనెక్ట్ అయినప్పుడు కుండలిని శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ పాయింట్స్ అర్థమయ్యాయి కదా, థియరిటికల్ బేసిస్. దాన్నే నేను జియో రిలిజియన్, జియో పాలిటిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. భూమి నుంచి వచ్చేటటువంటి శక్తి ఆ ఏరియాకి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి ఒక భూమికే కాదు, ఎంతమందికి వెళ్తుందో భూమికి కూడా ఇస్తోంది అది ప్రాణశక్తి. అందువల్ల ఋషులు ఈ షట్చక్రాలు మనిషి జాగృతం చేసుకునేటటువంటి మానసిక స్థితికి వచ్చేశాడు అని అవగాహన చేసుకుని వాళ్ళు గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. ఒకప్పుడు ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి మాత్రమే గాయత్రి మంత్రం చేసే అర్హత ఉండేది. ఎందుకంటే మిగతా వాళ్ళకి అది పలకదు, అది వేస్ట్ అని. కానీ ఇవల్యూషన్ పరిణామ క్రమంలో ఇప్పుడు మనం ఏ స్థితికి వచ్చామంటే, ఆల్ ది 700 crores ఆఫ్ హ్యుమానిటీ ఇష్టపడితే ఖచ్చితంగా కుండలిని శక్తి జాగృతం చేసుకోగలదు. కుండలిని శక్తి జాగృతం అన్నా ఈ షట్చక్ర జాగరణ అన్నా ఒకటే, రెండు సినానిమ్సే. ఒక యాంగిల్లో కుండలిని జాగరణ అంటాం, ఇంకో యాంగిల్లో షట్చక్రము అంటాం. పూర్వకాలంలో దేవాలయాలలో ఈ విద్య ఉండేది. దేవాలయం యొక్క ఒక ధ్వజస్తంభము, దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడి, దేవాలయంలో ఉండేటటువంటి మూడు పరిక్రమ పథాలు, నాట్యమండపం, దేవుడికి ఎదురుకుండా ఉండేటటువంటి నాట్యమండపం. ఇప్పుడు నాట్యమండపం అని కూడా అవరికి తెలియలేదు, మండపాన్ని వదిలేస్తారు. అలాగా ప్రతి దేవాలయంలోనూ ఈ షట్చక్ర జాగరణకి కావాల్సినటువంటి ఉండేది ప్రతీక. పురోహితుడికి తెలుసు అది. అంతటి ఏం చేసేవాడు, పిల్లలు లేరు, వాళ్ళ స్వాధిష్టానం మూలాధారం జాగృతం అవ్వాలి, వాళ్ళకి చెప్తే అర్థం కాదు, ఇచ్చేయంటే ఆ సైన్స్ డెవలప్ కాలేదు, అర్థం ఏంటి చేయించడానికి. సరే మేము ఈ గురికి ప్రదర్శన చేయి, అదిగో అక్కడ అశ్వదూర్చం పెట్టాం, ఇక్కడ నవగ్రహాలు పెట్టాం. అంటే ఆ జియో పాలిటిక్స్ అన్నానే ఆ జియోమెట్రైజేషన్ అలా జరిగింది. ఇక్కడ శిరిడి యొక్క గొప్పతనం అదే, కరెక్ట్ జియోమెట్రైజేషన్ ఉందన్నమాట. అంచేత అలా జరిగిపోతూ ఉండేది. కానీ 1850 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఎలాగైతే మన పార్లమెంట్స్ మీట్ అవుతాయో, ఎవ్రీ ఇయర్ 100 ఇయర్స్ ఒకసారి 1825 1925, ఇప్పుడు 2025కి మళ్ళీ మీట్ అవబోతోంది పార్లమెంట్, ఋషుల పార్లమెంట్. ఎక్కడి నుంచి ఈ సిద్ధి? కళ్ళు జాపుంటే పర్వాలేదుగా, కొంచెం తనుగా వేపు జాపకూడదు, నువ్వు ఇటు వచ్చేసి కూర్చోమ్మా, ఏం పర్వాలేదు కాదు, రూల్ రూలే, ఎవరికైనా నువ్వు ఇటొచ్చేసామా, ఇటు వచ్చి కూర్చొని లాగేసుకో. అంచేత అప్పుడు వాళ్ళు 1925 ఆ ప్రాంతంలో, దాని తర్వాత మిడిల్ ఇంకోటి ఉంటుంది 1875లో ఒకసారి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు గురువులు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. గాయత్రి మంత్ర జపము కుండలిని జాగడానికి మొదటి మెట్టు. గయాంత్రాయతి ఇది గాయత్రి. 24 లక్షల గాయత్రి మంత్ర జపం పూర్తయ్యాక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కుండలిని సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు గురువులు ఏం చేశారు, టైం చాలా దగ్గర పడిపోయింది, మనుషులు వాళ్ళు అనుకున్నంత రీతిగా స్పందించటం లేదు, ఇంకా సామూహిక జపం మొదలుపెట్టారు. మొదట ఒక గురువు గారితో 24 లక్షల పురస్చరణ 24 సంవత్సరాలు చేయిస్తే, గురువు గారు దాన్ని 17 సంవత్సరాలని పూజ చేశారు. 24 సంవత్సరాలు పట్టలేదు ఆయనకంటే, 7 ఏళ్ళు ఆయన మిగిల్చుకున్నాడు. దాని తర్వాత మాతా భగవతీదేవి శర్మతో 6 ఏళ్లలోనే పూర్తి చేయించేశారు ఆ అనుష్ఠాన పరంపర. నేను ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే, ఓ 100,000 మంది మనం రోజుకి 100 సార్లు గాయత్రి మంత్రం చేస్తే ఎంత అవుతుంది? కోటి అయిపోతుంది. ఓ 100,000 మంది మనం కలిసి చేసుకోలేమా? 100 అంత బలహీనమా మనం ఆర్గనైజ్ చేసుకోలేము? ఓ 100,000 మందిని ఇంత పెద్ద సమాజంలో ఇన్ని వెబ్సైట్స్ ఇవి ఉంది, అది యాంగిల్. అంటే ఏం చేస్తున్నాను నేను, ఆ వాళ్ళు చేసే 24 లక్షలు ఒకళ్ళు చేయకుండా ఓ 100,000 మంది చేశారనుకోండి, యాక్చువల్ గా 100 కూడా కలేవాళ్ళు, రోజుకి 24 సార్లు చేస్తే చాలు, 24 లక్షలు అయిపోతుంది, ఒకరోజుకే అయిపోతుంది. కానీ ఆ ఉద్దేశంతో చేయాలి. వచ్చిన పెద్ద కూడా ఏంటంటే వినియోగం. ఇప్పుడు ఎవరికో 100 రూపాయలు ఇచ్చాం ఖర్చు పెట్టుకో అన్నాం, వాటి ఇష్టం కాదు. నువ్వు ఈ 100 రూపాయలతో ఒక గుడి కట్టడానికి ఇటుకలు తీసుకురావాలి అని ఒకడు ఇచ్చాడు, ఇంకోడో 100 రూపాయలు ఇచ్చాడు, ఇంకోడో 100 రూపాయలు ఇచ్చాడు, వాళ్ళంతా దేనికి ఇచ్చాడు అంటే గుడికి ఇటుకలు తీసుకురమ్మంది. అప్పుడు గుడి కట్టగలవు నువ్వు. కానీ నువ్వు ఇంకో పని కోసం చేస్తూ, నువ్వు ఇంకో పని కోసం చేస్తూ ఉంటే గుడి కట్టలేవు. ఇప్పుడు ఏమవుతుంది, గాయత్రి మంత్రం చెప్పం అవుతుంది జరుగుతుంది తప్ప వినియోగం లేదు. కరెక్ట్ యాంగిల్లో దాన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి యాంగిల్స్ డెవలప్ అవుతున్నాయి. అందుకని ఏం చేస్తున్నాం, ముందు గాయత్రి మంత్ర జపాన్ని పెంచేటటువంటి వ్యక్తుల్ని తయారు చేస్తున్నాం. కానీ గాయత్రి మంత్రం దాని గురించి సంబంధించినటువంటి మంత్రాలు తంత్రాలు అవంతా గురువుగా లాగేశారు, దయానంద సరస్వతి లాగేశాడు. ఇప్పుడు మనం దాని గురించి మరీ కావక్కర్లే గాయత్రి మంత్రం గురించి. మిగతా చాలా మంత్రాలు ఉన్నాయి మిగతా చక్రాలను ఎఫెక్ట్ చేసేవి. గాయత్రి మంత్రం బీకాంప్లెక్స్ అనుకోండి, బీకాంప్లెక్స్ ఈజ్ ఓకే, కానీ అసలు డిసీజ్ ఏంటో తెలుసుకుని అసలు డిసీజ్ కూడా మంత్రం వేసి బీకాంప్లెక్స్ వేయాలి కదా. ఇప్పుడు అసలు డిసీజ్ కోసం వెళ్తున్నా నేను. 12 మంత్రాలు ఉన్నాయి, ఆ 12 మంత్రాలని కొన్ని లక్షల 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 పురస్కరణ చేయిస్తే అది ఒక యాంగిల్. మీరు అడిగిన క్వశ్చన్కి, ఈ కుండలిని జాగరణకి నేనేం చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే గాయత్రి మంత్ర జపం అయినా ఉధృతంగా చేయండి, అయితే గాయత్రి మంత్రం కొంత చేసి మీకు కావలసినటువంటి మంత్రము, మళ్ళీ అది సామూహిక మంత్రం అవ్వాలి, ఇండివిజువల్ అవ్వకూడదు, గాయత్రి కాక ఇంకోటి కూడా. అంతేకాదు సామూహికంగా ఇప్పుడు ఒక 12 ఆశ్రమాలలాగా పెట్టి సామూహికంగా చేయిద్దామని చూస్తున్నాను నేను. రెండోది ఏం చేయాలి, మనం థియరిటికల్ నాలెడ్జ్ ముందు దాని గురించి మనకి చాలా ఎక్కువ కావాలి. ఏ సైన్స్ డెవలప్ అవ్వాలన్నా నీకు థియరీ తెలియకుండా ఏం చేయగలం? అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే ఆధ్యాత్మికతలో కుండలిని జాగరణ గురించి థియరీలు లేవు ఎక్కడ. టెక్నిక్స్ కొంతమంది గురువుల దగ్గర ఉన్నాయి, వాళ్ళు చెప్తే చెప్తారు, చెప్పకపోతే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినా మీకు ఆ థియరీ తెలియకపోతే పెద్ద ఉపయోగపడదు. అంచేత 3 పుస్తకాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, అది మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేయాలి. బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పి ఆ రెండు లాంగ్వేజెస్ ఎందుకు ఇంపార్టెంట్? ఇందాక మేము చెప్పాను కదా, రవయ అస్థిమించినటువంటి ఒక సామ్రాజ్య స్థాపనకి ఆ భాష ఉపయోగపడింది. వాళ్ళు మిస్యూజ్ చేశారు కనుక అది ఖండింపబడింది, కానీ లేకపోతే ఏమయ్యేదో అని చెప్పి ఏమయ్యేదో అనేది మనం మర్చిపోదాం. ఏం జరగాలో అది ఆలోచిద్దాం అని చెప్పి రెండోది ఏంటి అంటే సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ఎందుకు తెలియాలి ఈ శరీరం ఎలా నిర్మించబడింది, ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితులు ఏంటి, డాక్టర్స్ ఎంతవరకు వచ్చారు, ఎండోక్రైన్ సిస్టమ్ బట్టి మనిషి ఉంటాడు, వాళ్ళ ఎండోక్రైన్ సెక్రీషన్స్ ఎలా ఉంటాయో ఆ విధమైనటువంటి లోపాలు కానీ మంచితనం కానీ వాడి బాడీలో ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఏమిస్తాడు అంటే థైమస్ గ్లాండ్ లో ఐడీన్ 3.15 మిలీగ్రామ్స్ కంటే ఎక్కువ అవుతే ఓ ప్రమాదం, తక్కువ అవుతే ఇంకో ప్రమాదం. అందుకే దాన్ని హార్మోన్ అంటాం, అంతకంటే ఎక్కువ అవ్వకూడదు అంతకంటే తక్కువ అవ్వకూడదు. అలాగే ఆల్ సెక్రీషన్స్, పెట్రిషన్ దగ్గర నుంచి వాడు కరెక్ట్ పెట్రిషన్ సెక్రీషన్ లేదనుకోండి వాడు 20 అడుగులు 30 అడుగులు పొడుగైపోతాడు, మరి నచ్చదుగా. అలాగే అది ఆ సెక్రీషన్ చాలా తక్కువ అయిపోయింది అనుకోండి పుట్టివాడైపోతాడు మరుగుజ్జు, అది నచ్చదుగా. హార్మోన్ అంతవరకు అర్థమైంది డాక్టర్స్ కి ఎండోక్రైన్ సిస్టమ్, బట్ హౌ టు కంట్రోల్ ఇట్. ఇంచేత ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చా ఓకే, ఎక్కువ అయితే ప్రమాదం తక్కువ అయితే ప్రమాదం. దానికి గురువులు ఏం చెప్పారు, ఈ షట్చక్రానికి విశేషమైనటువంటి ఆహారాలు ఉన్నాయి, విశేషమైనటువంటి ధ్యాన విధులున్నాయి, ఆ ధ్యాన విధులు ఆహారం మీరు తింటే చాలా మంచిది అని. తమాషా ఏంటి, ఆ ఐడియా నాకు ఇక్కడికి వచ్చాక సావిత్రి చూపించింది, నువ్వు క్యాలెండర్ క్యాలెండర్ చూపించాను, ఆ క్యాలెండర్ నేను దానికి మార్చేశాను. ఎలా మార్చాను, మీరు ప్రతిరోజు కూడా 2 నెలలు కలిపి ఒక చక్రం వస్తుంది ఆ క్యాలెండర్లో, దానికి 2 శ్లోకాలు. ఆ 2 నెలలు మీరు ఆ క్యాలెండర్ చూడటం, ప్రతిరోజు ఆ 2 శ్లోకాలు చదవటం, థియరీ అర్థమవుతుంది ముందు ఈ చక్రానికి తినాలి అందులోనే ఉన్నాయి ఆ శ్లోకాల్లో. ఆ థియరీ అర్థమవటానికి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్, జ్వాలాకులు రాసింది అది, ఇప్పుడు రిలీజ్ అయింది అది, బాగా చదవాలి మీరు. థియరీ పార్ట్ అనమాట, పూర్తి థియరీ పార్ట్ ఆఫ్ కుండలిని జాగరణ. ఈ 2 వస్తే, ఒకటేంటి సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, మీ శరీరం ఎలా ఉంది, మీ శరీరంలో ఉన్నటువంటి చక్రాలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అందులో ఉంది, చాలా స్పష్టంగా ఉంది అందులో. 2 అసలు ఇన్ జనరల్ మానవ జాతికి ఉపయోగపడే కుండలిని శక్తి ఎలా ఉపయోగిస్తాం, అవతారం ఎలా వస్తుంది, అది ఇప్పుడు బుక్ మీరు చూశారు కదా, వచ్చి చూశారా కొత్త బుక్, అదే పర్వాలేదు. దీని తర్వాత 3 వస్తుంది, సప్త ఋషులు అవుతారట, అప్పుడు ఆ గురువులు వచ్చి మీకు నేర్పుతారు. ఇంకా అంతవరకు ఏం చేయాలి, గాయత్రి మంత్రం చెప్పం మస్ట్. మీరేదో ఒక గ్రూప్కి చెప్పి ఆ గ్రూప్కి జరగాల్సినటువంటి మంత్రం లక్షల లక్షల్లో చేయించాలి. ఇందాక నేను చెప్పాను కదా 1 లక్ష మంది రోజుకి 1 మాల చేస్తే 1 కోటి అయిపోతుంది. 1 కోటి ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ. నా ఇల్లు కట్టుకోవటానికి ఒక్కొక్కడిని రూపాయి అడిగి ఇల్లు కట్టుకోవటం తప్పు, ఎవడు ఇవ్వడు, కానీ ఇది అందరికీ సంబంధించింది కదా, అంతే అందరినీ అడగొచ్చు మనం మంత్రజపం చేయవయ్యా బాబు అని. అలా కోట్లు 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 ఎప్పుడైతే జరిగిపోతుందో ఆటోమేటిక్ గా అందరి చక్రాలు ఓపెన్ అవుతాయి. ఈ భావంతో చేసిన వాళ్ళది, ఈ భావంతో వాడు చేయలేదనుకోండి వాడికి ఓపెన్ కాదు అది. ఈ డబ్బు ఫలానా సంస్థానికి నేను విరాళంగా ఇస్తున్నాను అని వాడు పేరు రాయకపోతే అది ఆ యాంగిల్లో ఇప్పుడు మెలిమెల్లిగా డెవలప్ చేసుకుంటే వస్తుంది. ప్రతి నెలకి 1 పూర్ణాహుతి చేసుకోమంటున్నాను, వీలవుతే నేను ఎక్కడ చేసుకుంటానో అక్కడ చేసుకోమంటున్నాను. ఇందుకు కొంచెం నాకు తెలుసు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలో గురువులకి, అందజేయటం గురువులకే, కానీ మామూలు వ్యక్తి గురువుకి అందజేయమంటే అది వెళ్తానులే అక్కడికి, జామ్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే వాడి సర్వర్ అంత పట్టుకోవటం లేదు. అంచేత నేనున్న చోటకి వచ్చి నెలకు 1 సారైనా మీరు 2 రోజులు 3 రోజులు ఉండి అగ్గ్యం చేసుకోమంటున్నా, రాలేకపోతే ఎక్కడున్నారో ఆ ఊళ్ళో కలిసి చేసుకోండి, కావలసింది కలిసి చేసుకోవటం. అంతే తప్ప మేము ఒక్కడనే చేసుకుంటాం, నెలకు 1 రోజు కూడా కలవలేకపోతే అట్ట ఎంత పెద్ద ప్రాపోజిషన్ పెట్టుకుని. కానీ 1 సంవత్సరానికి 1 సారి మాత్రం ఖచ్చితంగా రండి. నాకు గురువులు గురు పూర్ణిమ నాడు ఇచ్చారు ఈ దీక్ష అంతా, డార్జిలింగ్ దగ్గర మొనాస్ట్రీలో. అంతవరకు అసలు ఈ కాన్సెప్ట్ నేను అసలు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పూర్ణాహుతి నాటికి మాత్రం ఖచ్చితంగా నేను ఎక్కడుంటే అక్కడికి అందరికీ రండి, అన్ని మంత్రాలు పూర్ణాహుతి ఆ రోజు చేసేసుకోవచ్చు. 12 మంత్రాలు ఉంటాయి, ఎవరి మంత్రాలు వాళ్ళవి, అది ఎక్కడైనా చేసుకోవచ్చు. వాడు నా దగ్గరే ఉండక్కర్లేదు, వాడి ఊళ్ళో ఇచ్చిన మంత్రమే కావక్కర్లే, వాడి ఇష్టం. ఇంతవరకు ఇచ్చినటువంటి మంత్రాలు
24 లక్షలు
ఏది 24 లక్షలు? గాయత్రి 3 మాలలు చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు 3 మాలలు. గాయత్రి 2వ మంత్రం 8 మాలలు చేసుకోవాలి. 8 రోజుకి 2వ మంత్రం 8 మాలలు, గాయత్రి మంత్రం 3 మాలలు. లేదు నేను గాయత్రి మంత్రమే చేసుకుంటాను.
మే మేఘాలో ఇచ్చారు, మొదట్లో ఇచ్చింది 3 గ్రూపులు.
అవును, అది మార్చాను. ఇప్పుడు 3 నుంచి 12 చేశాను.
అప్పుడు ఇచ్చింది ఏంటంటే రోజుకి 10 మాలలు, ఆదివారాలు 15 మాలలు,
అవును
24 ఏకాదశి
గాయత్రికి. అదే చెప్తే గాయత్రియే చేసుకున్నాను అన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఛాయిస్ అది. ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ చదువుతావా, కెమిస్ట్రీ చదువుతావా, అలాగే మీరు ఏ ఛాయిస్ లోకి వెళ్ళినా డిగ్రీ వచ్చాక గ్రాడ్యుయేట్కి తగిన ఉద్యోగాలు ఎవడైనా అప్లై చేయొచ్చు కదా, అలాగే ఇక్కడ కూడా అవుతుంది. కావాల్సింది ఏంటి అంటే చాలా కోట్ల 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 మంత్రం ఆ వాతావరణంలో లేకపోతే వర్కౌట్ అయినా అది చేసుకోండి. మీరు గాయత్రి మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఎప్పుడైనా సంవత్సరంలో గురు పుణ్యమ నాడు నేనున్న చోటకి రావాలి, అదొక కండిషన్. ప్లస్ మీరు ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక టైం పెట్టుకోండి, హైదరాబాద్ వాళ్ళందరూ ఒకరోజు, ఆ రోజు అన్ని మంత్రాలు వేసుకోండి.